We continue our study through the Bible, and today we look at the book of Numbers.
మన బైబిల్ అధ్యయనంలో ఈనాడు సంఖ్యాకాండమును చూద్దాం.
This is the fourth book that Moses wrote.
ఇది మోషే రాసిన నాలుగవ గ్రంథము.
And we could say the subject of this book is Israel's wilderness wanderings and warfare.
ఈ పుస్తకమునకు అంశముగా ఇశ్రాయేలీయుల యొక్క అరణ్యములోని ప్రయాణములు మరియు యుద్ధములు అని చెప్పవచ్చు.
The book is called Numbers because twice in this book the people of Israel are numbered.
ఈ పుస్తకమునకు సంఖ్యాకాండము అని పేరు ఎందుకు పెట్టారంటే ఈ పుస్తకములో రెండు సార్లు ఇశ్రాయేలీయులను లెక్కించినట్లుగా ఉంటుంది.
In chapter 1 they are numbered.
మొదటి అధ్యాయంలో వారు లెక్కించబడ్డారు.
And the total is about 603,000 people.
వారు దాదాపుగా 603,000 మంది ఉన్నారు.
And in Numbers 26 again they are numbered.
సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో మరలా వారు లెక్కించబడ్డారు.
In that time they were 2,000 people less, 601,000.
ఆ సమయంలో వారు 2,000 మంది తక్కువ ఉన్నారు, 601,000 మంది ఉన్నారు.
Because all the original 600,000 people had died.
ఎందుకంటే అంతకు ముందు ఉన్న 600,000 మంది కూడా చనిపోయారు.
God punished them for their disobedience.
వారి యొక్క అవిధేయతను దేవుడు శిక్షించాడు.
You read about that disobedience in this book.
ఆ అవిధేయత గురించి ఈ పుస్తకంలో మనం చదువుతాం.
So we look first of all in chapter 1 is the numbers of the people and the arrangement of the camps in chapter 2.
మొదటి అధ్యాయంలో వారి యొక్క సంఖ్యను మరియు రెండవ అధ్యాయంలో వారు పాళెంలోకి ఏ విధంగా వెళ్లారో దాన్ని మనం చూస్తాం.
See, these were all slaves.
ఒకప్పుడు బానిసలుగా ఉన్నవారు.
They didn't have any discipline or orderliness in their life in the years they were in Egypt.
వారు ఐగుప్తులో ఉన్న దినములన్నీ కూడా వారికి ఎటువంటి క్రమశిక్షణ లేదు, క్రమము లేదు.
When we studied the tabernacle we saw the arrangement of the camps around the tabernacle.
మనము ప్రత్యక్ష గుడారము గురించి చదివినప్పుడు మనం చూసాం ప్రత్యక్ష గుడారము చుట్టూ కూడా ఆ పాళెమును ఏ విధంగా ఏర్పరచుకోవాలో అక్కడ చూసాం.
God wanted to teach this group of people discipline and orderliness in their life.
దేవుడు ఈ ప్రజలకు క్రమశిక్షణను మరియు క్రమంగా ఉండుట నేర్పించాలనుకున్నాడు.
డిసిప్లిన్ అండ్ ఆర్డర్లీనెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్.
క్రమశిక్షణ మరియు క్రమము కూడా మన క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది.
మెనీ పీపుల్ ఆర్ ఇండిసిప్లిన్డ్ అండ్ కాజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ అదర్ పీపుల్.
అనేక మంది క్రమశిక్షణ లేకుండా ఉండి ఇతరులకు ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటారు.
దే ఆర్ నాట్ ఆర్డర్లీ ఇన్ దేర్ లైఫ్.
వారి జీవితంలో వారు క్రమముగా ఉండరు.
దట్స్ ఓకే వెన్ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఆదమ్ వి ఆర్ లైక్ దట్.
మనము ఆదాము పిల్లలముగా ఉన్నప్పుడు అలా ఉంటే సరే.
బట్ సీ ది యూనివర్స్, గాడ్ హస్ క్రియేటెడ్ ది యూనివర్స్ విత్ ఆర్డర్.
ఈ విశ్వాన్ని చూడండి, దేవుడు ఈ విశ్వాన్ని ఒక క్రమములో ఏర్పరిచాడు.
ప్లానెట్స్ డోంట్ జస్ట్ వాండర్ వెరెవర్ దే లైక్.
గ్రహాలు వాటికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ తిరగవు.
అండ్ ఇన్ ద సేమ్ వే గాడ్ వాంటెడ్ టు టీచ్ ఆర్డర్ టు దీస్ పీపుల్.
అదే విధంగా దేవుడు ఈ ప్రజలకు కూడా ఒక క్రమాన్ని నేర్పించాలనుకున్నాడు.
ఇన్ చాప్టర్ 3 వి రీడ్ ఇన్ వర్స్ 41.
మూడవ అధ్యాయంలో మనం 41వ వచనంలో చదువుతాం.
ఆఫ్టర్ ఆల్ ద కౌంటింగ్ of the people was done.
ప్రజలందరూ లెక్కించబడిన తర్వాత
he said to them in verse 41.
41వ వచనములో ఆయన వారితో ఈ విధంగా చెప్పారు.
All the first born of your children should have died in Egypt.
మీలో తొలిచూలి అయిన ప్రతి మగబిడ్డ కూడా ఐగుప్తులో చనిపోవాల్సి ఉంది.
I redeemed them because of the blood of the lamb.
కానీ గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిని నేను విడిపించాను.
They should be devoted to me.
కాబట్టి వారు నన్ను సేవించడానికి నా ఎళ్ల భక్తి కలిగి ఉండాలి.
Verse 41 he said instead of them I'm going to take the entire tribe of the Levites.
41వ వచనంలో ఆయన చెప్తున్నాడు, దానికి బదులుగా నేను లేవీ గోత్రాన్ని మొత్తాన్ని తీసుకుంటాను.
And the number of Levites was 22,000 as we read in verse 39.
లేవీలందరూ కూడా 22,000 మంది. 39వ వచనంలో మనం చూస్తాం.
And interestingly the number of first born males verse 43 was about the same.
ఆసక్తికరంగా తొలిచూలి మగవారందరూ కూడా 22,000 మంది.
అండ్ ఫర్ ద ఫ్యూ ఎక్స్ట్రా దేర్ వర్ విచ్ ద ఫస్ట్ బోర్న్ వర్ మోర్ దే హ్యాడ్ టు రిడీమ్ దెమ్ బై పేయింగ్ 5 షెకెల్స్ వర్స్ 47 పర్ పర్సన్.
ఆ తొలిచూలు మగవారిలో కొంచెం మంది ఎక్కువ ఉన్నారు, వారిని విడిపించడానికి 5 తులముల వెండిని తీసుకోవాలి. 47వ వచనము.
సో గాడ్ వాస్ సేయింగ్ these first born should have died.
దేవుడు చెప్తున్నాడు, నిజానికి ఈ తొలిచూలు మగవారందరూ చనిపోవాల్సి ఉంది.
They didn't die, not because of any merit in them.
వారు చనిపోలేదు ఎందుకంటే వారిలో ఏదో మంచితనం ఉందని కాదు.
Just because of the blood of the lamb.
కేవలం గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి మాత్రమే.
And so therefore they belong to me.
కాబట్టి వారు నాకు చెందినవారు.
And they must serve me.
వారు నాకు సేవ చేయాలి.
Instead of them I'm taking the Levite.
వారందరికి బదులుగా నేను లేవీయులను తీసుకుంటున్నాను.
సో దే వి లెర్న్ దట్ ఇఫ్ ద లార్డ్ హస్ రిడీమ్డ్ us వి షుడ్ హావ్ గాన్ టు హెల్.
దాని నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే ఒకవేళ ప్రభు మనల్ని విడిపించకపోయినట్లయితే మనం నరకానికి వెళ్లి ఉండేవాళ్ళము.
హి రిడీమ్డ్ us.
కానీ ఆయన మనల్ని విడిపించాడు.
అండ్ సో our lives don't belong to ourselves anymore.
Kanaka manamu inke matramu manaku chendina varamu kaadu.
So if you give yourself to serve the Lord, you're not doing God a great favor.
దేవునికి సేవ చేయడానికి నిన్ను నువ్వు అర్పించుకున్నట్లయితే అదేదో దేవునికి నీవు దయ చూపిస్తున్నావని కాదు.
యు ఆర్ జస్ట్ గివింగ్ బ్యాక్ టు గాడ్ వాట్ ఒరిజినల్లీ బిలాంగ్స్ టు హిమ్ బికాజ్ హి రిడీమ్డ్ యు విత్ హిస్ బ్లడ్.
దేవునికి ఏదైతే నిజానికి చెందినదో దాన్నే నువ్వు మరలా దేవునికి ఇస్తున్నావు. తన రక్తంతో ఏదైతే ఆయన విడిపించాడు.
సో దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ హియర్.
అదే మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం.
అండ్ ఇన్ చాప్టర్ 4 వి రీడ్ సంథింగ్ అబౌట్ హౌ ద ఫిట్టింగ్స్ ఆఫ్ ద టాబెర్నాకల్ were to be moved.
4వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారములోని భాగములను ఏ విధంగా జరపవాలనో రాయబడి ఉంది.
And there were three sons of Levi, and those were the descendants of those three sons were the only ones who were supposed to touch the tabernacle.
లేవీకి ముగ్గురు కుమారులు ఉన్నారు. కేవలం ఆ ముగ్గురు కుమారులు మరియు ఆ ముగ్గురు కుమారుల సంతతి మాత్రమే ప్రత్యక్ష గుడారాన్ని ముట్టుకోవాలి.
And nobody else was allowed to touch the tabernacle.
Migilna marevaru kuda pratyaksha gudaranni muttukokoddu.
God was teaching them to respect his holiness.
Devuni yokka parishuddhatanu varu gaurvinchalani devudu variki nerpistunnadu.
And you know, later on in the time of David, once when David was moving the ark in a cart,
aa tarvata manam chadutam oka sari Davidu mandasanni edla bandi meeda teeskoni velthu untadu.
And the bullocks were walking and the ark was shaking, about to fall.
Aa eddulu nadustu unnappudu aa mandasamu padipotaniki oogutu unnappudu.
And there was a man called Uzzah who held the ark to prevent it from falling.
Aa mandasamu padipokunda Uzzah aapthadu.
His intention was good.
అతని యొక్క ఉద్దేశం మంచిది.
బట్ గాడ్ స్మోట్ హిమ్ డెడ్.
కానీ అతడు చనిపోయినట్లుగా దేవుడు మొత్తాడు.
దట్ షోస్ హౌ స్ట్రిక్ట్ గాడ్ వాస్ దట్ ఓన్లీ ద లీవైట్స్ కుడ్ టచ్ ది.
దాన్ని బట్టి దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడో మనం చూస్తాం. కేవలం లేవీలు మాత్రమే ఆ మందసాన్ని ముట్టుకోవాలి.
Uzzah was not a Levite, and even among the Levites all could not take the ark.
Uzzah లేవీడు కాదు, లేవీల్లో కూడా అందరూ ఆ మందసాన్ని తీసుకుని పోకూడదు.
One of the three descendants of Levi was permitted to take the ark.
లేవీల సంతానములో ఒక్కరు మాత్రమే ఆ మందసాన్ని తీసుకుని పోవటానికి అర్హులు.
దట్ వాస్ ద సన్స్ ఆఫ్ కోహాత్.
వారే కహాతి కుమారులు.
ఈవెన్ ది అదర్ టూ డిసెండెంట్స్ ఆఫ్ ది అదర్ టూ సన్స్ కుడ్ నాట్ టచ్.
ఆ మిగిలిన ఇద్దరి కుమారుల సంతతి కూడా ముట్టుకోవటానికి వీల్లేదు.
గాడ్ హస్ డ్రాన్ గివెన్ అ సర్టన్ మినిస్ట్రీ టు ఈచ్ పర్సన్.
దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పరిచర్యను అనుగ్రహించాడు.
అండ్ వి షుడ్ రిమైన్ విదిన్ దట్ బౌండరీ.
మనము ఆ హద్దుల్లోనే ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ సమ్ అదర్ చర్చ్ అండ్ యూఆర్ నాట్ ఎన్ ఎల్డర్ దేర్, it's none of your business to try and study that church.
ఉదాహరణకు ఏదైనా ఒక సంఘంలో ఒక సమస్య వచ్చినప్పుడు నీవు ఆ సంఘమునికి పెద్ద కానప్పుడు ఆ సమస్యను అధ్యయనం చేయడానికి నీకు అర్హత లేదు.
Unless they ask you for help.
వారు నిన్ను సహాయం అడిగితే తప్ప.
Or older brother there asks for help.
లేక అక్కడున్న ఒక పెద్ద సహోదరుడు నిన్ను సహాయం అడిగితే తప్ప.
Otherwise it's pointless going around criticizing those elders.
లేనట్లయితే వెళ్లి ఆ సంఘ పెద్దలను విమర్శించడం అర్థం లేని పని.
Or what's going on in that church.
ఆ సంఘంలో జరిగేదంతా తప్పైనా సరే.
You got to worry about your church.
నీవు నీ సంఘం గురించి మాత్రమే చింతించాలి.
Even in your church, if you are not an elder, you just got to pray, that's all.
నీ సంఘములైనా సరే నీవు సంఘ పెద్దవు కానట్లయితే నువ్వు కేవలం ప్రార్థించాలంతే.
It's the same with children.
నీ పిల్లల విషయంలో కూడా ఇంతే.
You don't have to discipline somebody else's children or criticize them or find fault with them.
నీవు వేరే వాళ్ళ పిల్లల్లో తప్పులు చూడటం కానీ విమర్శించటం కానీ చేయకూడదు.
If Christians had followed this principle, what a lot of salvation there would be from criticizing and grumbling and complaining and backbiting.
ఒకవేళ క్రైస్తవులే గాని ఈ చిన్న నియమాన్ని పాటించినట్లయితే వాళ్ళు తీర్పు తీర్చడం గురించి కానీ విమర్శించడం గురించి కానీ కొండెములాడటం గురించి కానీ ఫిర్యాదులు చేయటం గురించి కానీ సనగటం గురించి కానీ ఎంత రక్షించబడదురు కదా.
సో దట్స్ వి లెర్న్ ఫ్రమ్ హియర్. గాడ్ హస్ గివెన్ యు ఎ పర్టిక్యులర్ టాస్క్, స్టిక్ టు దట్.
అదే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. దేవుడు నీకు ఏదైనా ప్రత్యేకమైన పరిచర్యనిస్తే దానిలోనే ఉండు.
I want to show you something about how these people were to carry these parts of the tabernacle.
ఈ ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క భాగములను ఏ విధంగా తీసుకువెళ్లాలో మనం ఇప్పుడు చూద్దాం.
We read here in chapter 7, yeah. Verse 3. The leaders of Israel brought 12 carts with oxen to carry these parts of the tabernacle.
ఇక్కడ 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. ఇశ్రాయేలీయులు ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళడానికి 12 బండ్లను ఎద్దులతో సహా తీసుకున్నట్లుగా మనం చూస్తాం.
The leaders of Israel brought.
ఇశ్రాయేలీయుల యొక్క నాయకులు వాటిని తెచ్చారు.
And so if there was an even distribution, each of these three descendants of Levi's three sons should have got each two carts and four oxen each.
Alevila santati madhya kramanga samananga variki panchina kuda okkokariki rendu eddulu bandlu naalugu eddulu vastayi.
But Moses didn't do it like that. It says he gave two carts and four oxen, verse 7, to the sons of Gershon.
Kani Moshe aa vidhanga cheyaledu. Ikkada 7va vachanamlo raayabadindi ఆయన రెండు బండ్లను నాలుగు ఎద్దులను గెర్షోనీయులకు ఇచ్చాడు.
And then to the sons of Merari, he gave four carts and eight oxen.
తర్వాత నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను మెరారీయులకు ఇచ్చాడు.
To the sons of Kohath, verse 9, he gave nothing.
కానీ కహాతీయులకు ఆయన ఏమీ ఇవ్వలేదు.
But they had to carry it on their shoulders.
వారు వారి భుజముల మీద మోసుకొని పోవాలి.
So what did they do? Very easy to complain.
కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఫిర్యాదు చేయటం ఎంత సులభం ఇప్పుడు.
Sometimes such thoughts can come into your mind also.
కొన్నిసార్లు అటువంటి ఆలోచనలు మీ మనసులో కూడా వస్తాయి.
God has given somebody a scooter.
దేవుడు ఎవరికైనా స్కూటర్ ఇచ్చినట్లయితే.
Somebody else a car.
వేరే వాళ్ళకేమో కార్ ఇచ్చినట్లయితే.
You a cycle or nothing.
నీకేమో సైకిల్ ఇస్తాడు లేకపోతే నీకేమీ ఉండదు.
Why does God do it like that?
దేవుడు ఎందుకు ఆ విధంగా చేస్తాడు?
Have you learned to give thanks for whatever your situation is?
నీ పరిస్థితి ఏదైనా కూడా నీవు దేవునికి స్తుతులు చెల్లించడం నేర్చుకున్నావా?
God will give you everything necessary for the task which he has called you to do in the body of Christ.
క్రీస్తు శరీరంలో నీవు చేయవలసిన పనికి కావాల్సిందంతయు కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు వేరే వాళ్ళకి ఎక్కువ ఇచ్చిండొచ్చు, కానీ వారితో నీవు పోల్చుకోకూడదు.
Another thing we see in chapter 5 is about lepers who were unclean, verse 2.
మనం చూసే మరొక విషయం ఏమిటంటే అపవిత్రులైన కుష్టు రోగుల గురించి 5వ అధ్యాయం 2వ వచనం.
And what did Moses tell them to do?
మరియు మోషే వారిని ఏం చేయమని చెప్పాడు? ధర్మశాస్త్రం మోషేను ఏం చేయమని చెప్పింది?
Now you know in Exodus 15:26 the Lord said, I am the Lord your healer.
మీకు తెలుసు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనములో స్వస్థపరచు యెహోవా నేనే అని ఆయన చెప్పారు.
Why didn't the Lord tell Moses, go and claim that and tell them to claim it and let them be healed?
దేవుడు మోషేకు ఈ విధంగా ఎందుకు చెప్పలేదు? నువ్వు వెళ్లి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని వారందరినీ స్వస్థపరచు అని.
This is a very clear word in Exodus 15.
నిర్గమకాండం 15లో ఎంత స్పష్టంగా ఉందా వచనం.
But that's not what he told them.
కానీ వారికి ఆయన అది చెప్పలేదు.
He said, tell them, verse 4, to put them outside the camp.
ఆయన వారికి చెప్పాడు 4వ వచనములో వారిని పాళ్ళము వెలుపల ఉంచమని.
We saw that in Leviticus also when we studied that lepers had to be examined carefully by the priest.
లేవీ కాండములో కూడా మనం చూసాము ఆ కుష్టు రోగిని పరిశీలన చేసి యాజకుడు చూడాలని.
He didn't just tell them to be healed.
వాళ్ళని స్వస్థపరచమని ఆయన చెప్పలేదు.
So this is an important thing for us to remember.
కాబట్టి ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
There was such a clear promise, I am the Lord your healer and I won't put any of these diseases upon you.
నేను స్వస్థపరచు యెహోవాని, ఈ జబ్బుల్లో ఏది మీకు రానియనని ఆయన ఎంతో స్పష్టంగా చెప్పినా కూడా.
But the reality was there were lepers in the camp.
కానీ నిజానికి ఆ పాళ్యంలో ఎంతో మంది కుష్టు రోగులు ఉన్నారు.
Right up to Jesus' time they were being put outside the city.
యేసుక్రీస్తు ప్రభు సంచరించిన దినముల వరకు కూడా వారు ఆ పాళ్యంలో నుండి బయటకు పంపించివేయబడ్డారు.
Sometimes we can take a verse and mechanically put it on other people and tell them, there, you must be healed.
కొన్ని సార్లు యాంత్రికంగా ఒక వచనాన్ని మనం తీసుకుని వేరే వాళ్ళకి చెప్పి అవును నువ్వు స్వస్థపరచబడాలి అని చెప్తాం.
We don't have the full answer to sickness in this world and we must face up to it.
ఈ లోకంలో కలిగే జబ్బులకు మనకు సంపూర్ణమైన జవాబు లేదు, వాటిని మనం ఎదుర్కోవాలి.
And even in these big so-called healing campaigns conducted by so-called great men,
ఏదో మేము గొప్ప వాళ్ళము అని చెప్పుకునే వాళ్ళు జరిగించే గొప్ప సువార్త స్వస్థత మహాసభలు అని చెప్పుకునే వాళ్ళు కూడా,
నాట్ ఈవెన్ 1 in 1,000 సిక్ పీపుల్ దేర్ ఆర్ హీల్డ్.
అందులో ఉన్న 1,000 మందిలో కనీసం ఒక్కరు కూడా స్వస్థపరచబడట్లేదు.
ఇట్స్ లెస్ దెన్ దట్ ఆల్ ది అదర్ 999 హూ ఆర్ సిక్.
దానికంటే తక్కువే. మరి జబ్బు కలిగి ఉన్న మిగిలిన 999 మంది పరిస్థితి ఏమిటి?
దే ఆర్ జస్ట్ టోల్డ్ యు డోంట్ హావ్ ఫెయిత్,
మీకు విశ్వాసం లేదని చెప్తారు వీళ్ళు.
దే ఆర్ ఆల్రెడీ సఫరింగ్,
వాళ్ళు అప్పటికే బాధించబడుతున్నారు.
నౌ దే ఆర్ మేడ్ టు ఫీల్ మోర్ కండెమ్డ్ దట్ దే డోంట్ హావ్ ఫెయిత్,
మీకు విశ్వాసం లేదు అని చెప్పి మరి ఎక్కువగా శిక్షావిధిలోనికి వారిని తీసుకువెళ్తారు.
But that's not how the Lord condemned people in Israel.
ఇశ్రాయేలీలోని ప్రజలను దేవుడు ఆ విధంగా శిక్షావిధిలోనికి తీసుకువెళ్ళలేదు.
Here was an opportunity for the Lord to tell them to claim the promise.
మీరు వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోండి అని చెప్పడానికి అవకాశం ఎక్కడ?
But the Lord's not foolish like a lot of Christians are.
కానీ అనేక మంది క్రైస్తవుల వలె దేవుడు బుద్ధిహీనుడు కాదు.
God didn't put burdens on them.
ప్రభు వారి మీద భారమును మోపలేదు.
We live in a world which is under a curse.
మనము శపించబడిన లోకంలో జీవిస్తూ ఉన్నాం.
Face the fact that sickness is there.
అక్కడ ఉన్న జబ్బులను కూడా మనం ఎదుర్కోవాలి.
We read here also about making restitution.
నష్టపరిహారం చెల్లించుట గురించి కూడా మనం ఇక్కడ చదువుతాం.
In verse 7.
7వ వచనములో.
Someone does something wrong, he must, when he makes restitution, he must add 20% to what he gives back.
ఎవరైనా ఒకరి ఎడల తప్పిదం చేసిన ఎడల అతను నష్టపరిహారం చెల్లించేటప్పుడు దానికి 20% అధికంగా ఇవ్వాలి.
I've got money that doesn't belong to you.
ఒకవేళ నీవు డబ్బును దొంగిలించినా లేకపోతే నీది కాని డబ్బును తీసుకున్నా,
when you return it, return with 20% more.
నీవు దాన్ని తిరిగి చెల్లించేటప్పుడు దానికి 20% అధికంగా చెల్లించాలి.
టు అటోన్ ఫర్ యువర్ సిన్,
అది నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు.
టువర్డ్స్ దట్ పర్సన్,
ఆ మనిషిని ఎడల.
బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ యు బిఫోర్ గాడ్,
యేసు రక్తము దేవుని ఎదుట నిన్ను పవిత్రపరుస్తుంది.
యు హావ్ టు మేక్ అప్ టు హిమ్, హి హస్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ సో మెనీ థింగ్స్ ఆన్ దట్ మనీ.
ఆ డబ్బు మీద అతడు ఎంతో వడ్డీని కోల్పోయాడు, ఎంతో నష్టపోయాడు, దాన్ని నువ్వు తిరిగి చెల్లించాలి.
That's why Zacchaeus calculated and said, I'll give back 4 times what I've taken.
Anduke Zacchaeus lekkalu vesi nenu 4 vantulu chellistanu cheppadu.
And then we read about the test of jealousy in verse 11 onward.
Aa tarvata manamu asuyana gurinchina parikshana manam chustam 11va vachanam nundi.
To test whether a man's wife whom the man claims has gone astray has really sinned against him.
ఒక వ్యక్తి తన భార్య తప్పిపోయింది అని చెప్పినప్పుడు నిజముగా ఆమె పాపం చేసిందా లేదా అని తెలుసుకునేటట్లు.
బై విచ్ గాడ్ వుడ్ ఎక్స్పోజ్ ఎ వుమన్ సిన్,
ఒక స్త్రీ యొక్క పాపాన్ని ఏ విధంగా దేవుడు బహిర్గతం చేస్తాడో దాన్ని చూస్తాం.
అండ్ ఆల్ అన్ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మ్యారేజ్ యు కెన్ బి అబ్సల్యూట్లీ సర్టన్ వన్ డే గాడ్ విల్ ఎక్స్పోజ్ ఇట్ బిఫోర్ ద హోల్ వరల్డ్.
వివాహంలోని అపనమ్మకత్వాన్ని అంతా కూడా ఒకరోజు దేవుడు ఈ లోకమందరి ఎదుట బహిర్గతం చేస్తాడు.
హైడ్ ఇట్ for all your life.
నీ జీవితాంతం కూడా నీవు దాచిపెట్టిన దాన్ని.
One day God will expose it before the whole world.
సర్వలోకము ఎదుట దేవుడు ఒకానొక రోజు బహిర్గతం చేస్తాడు.
Repent and turn back to God.
మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగు.
In chapter 6 we read about the Nazirite vow.
6వ అధ్యాయంలో నాజీరు చేయబడిన వాని మృక్కులను గురించి మనం చదువుతాం.
This has got nothing to do with living in Nazareth.
ఏదో నజరేతులో జీవించడానికి దీనికి ఏం సంబంధం లేదు.
This is a different word.
ఇది వేరే పదం.
ఇట్ జస్ట్ మీన్స్ సమ్మన్ హూ టేక్స్ అ వావ్ బిఫోర్ గాడ్ ఫర్ సర్టన్ టైమ్ ఆర్ ఫర్ ఆల్ హిస్ లైఫ్ టు బి స్పెషలీ డెడికేటెడ్ టు లివ్ ఫర్ గాడ్.
ఇది దేవుని కోసం నేను ప్రత్యేకంగా జీవిస్తానని, అది కొంత సమయం కానీ లేక జీవితాంతం కానీ మొక్కుకున్న సంగతి.
సామ్సన్ వాజ్ ఎ నజరైట్.
సంసోను నాజీరు చేయబడినవాడు.
యు నో హి వాస్ నాట్ అలౌడ్ టు కట్ హిస్ హెయిర్.
అతడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోవడానికి అనుమతి లేదు.
Could not even drink grape juice.
ద్రాక్షరసం త్రాగటానికి కూడా అతనికి అనుమతి లేదు.
Chapter 6 verse 3.
6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం.
Even he couldn't even eat grapes.
అతడు ద్రాక్ష పళ్ళు కూడా తినకూడదు.
These were certain vows that he had to take.
అలాంటి కొన్ని మృక్కులను అతడు పాటించాలి.
Now the interesting thing is.
ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.
Jesus was not a Nazirite.
యేసుక్రీస్తు ప్రభు నాజీరు చేయబడిన వాడు కాదు.
He drank wine. He even made wine for others.
ఆయన ద్రాక్షరసం త్రాగారు. మరియు ఇతరుల కోసం కూడా ద్రాక్షరసమును చేశారు.
అండ్ హీ కుడ్ కట్ హిస్ హెయిర్.
ఆయన తన తల వెంట్రుకలను కత్తిరించుకోవచ్చు.
సో నజరైట్ వాజ్ నాట్ అలౌడ్ టు కట్ హిస్ హెయిర్.
కానీ నాజీరు చేయబడిన వాడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు.
వర్స్ 5 హి హాడ్ టు లెట్ హిస్ హెయిర్ గ్రో లాంగ్.
5వ వచనం ప్రకారము తన తల వెంట్రుకలు పొడవుగా పెంచుకోవాలి.
అండ్ దట్స్ వై వెన్ సామ్సన్ బ్రోక్ దట్ వౌ హి లాస్ట్ హిస్.
అందుకే సంసోను ఆ మృక్కుబడిని పాటించకపోయినప్పుడు తన శక్తిని కోల్పోయాడు.
సో హీ వుడ్ హావ్ లాస్ట్ హిస్ స్ట్రెంగ్త్ ఈవెన్ ఇఫ్ హీ హాడ్ ఈటన్ గ్రేప్స్ నాట్ జస్ట్ బై కటింగ్ హిస్ హెయిర్.
కేవలం ఆయన తన తల వెంట్రుకలు కత్తిరించుకోవటం ద్వారా మాత్రమే కాదు, ద్రాక్ష పళ్ళు తిన్నా కూడా తన శక్తిని కోల్పోయి ఉండేవాడు.
ది మెయిన్ థింగ్ వాస్ నాట్ ది హెయిర్ స్ట్రెంగ్త్ వాస్ నాట్ ఇన్ హిస్ హెయిర్ సామ్సన్స్ హెయిర్ ఇట్ వాస్ ఇన్ హిస్ వౌ.
సంసోను యొక్క శక్తి అతని తల వెంట్రుకల్లో లేదు కానీ అతని మృక్కుబడిలో ఉంది.
ఇన్ వర్స్ 22-27 ఆఫ్ చాప్టర్ 6 వి రీడ్ ద బ్లెస్సింగ్ విత్ విచ్ Aaron was to bless God's people.
22 నుండి 27 వచనాల్లో అహరోను దేవుని ప్రజలను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో ఇక్కడ ఉంది.
It's a wonderful blessing.
ఇది ఎంతో అద్భుతమైన ఆశీర్వాదము.
If you read verse 24-26.
మీరు 24 నుండి 26 వచనాలు చదివినట్లయితే.
Wonderful word. We can even think of today.
అద్భుతమైన మాటలు. ఈనాటికి కూడా మీరు వాటి గురించి ఆలోచించవచ్చు.
The Lord bless you.
యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.
కీప్ యూ అండ్ ప్రిజర్వ్ యూ ఫ్రమ్ సిన్ అండ్ ఫ్రమ్ ఈవిల్ అండ్ ఫ్రమ్ యువర్ ఎనిమీస్ అండ్ యాక్సిడెంట్ అండ్ సిక్నెస్.
పాపము నుండి, చెడు నుండి, దుష్టు నుండి, ప్రమాదాల నుండి, అపాయముల నుండి, రోగముల నుండి మిమ్మల్ని కాపాడునుగాక.
అండ్ మేక్ హిస్ ఫేస్ టు షైన్ అపాన్ యూ.
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక.
ద లార్డ్ ఆల్వేస్ లుక్స్ అపాన్ యూ విత్ హ్యాపీనెస్.
దాని అర్థం ఏమిటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంతో నిన్ను చూస్తాడు.
గివ్ యూ హిస్ గ్రేస్.
ఆయన తన కృపను నీకు అనుగ్రహిస్తాడు.
And lift up his face, that means he finds delight in you.
మరియు ఆయన తల పైకెత్తి చూస్తాడు అంటే నిన్ను బట్టి ఆనందిస్తాడు.
Gives you his anointing.
ఆయన అభిషేకమును నీకు ఇస్తాడు.
Gives you peace in your heart.
నీ హృదయములో సమాధానమును ఇస్తాడు.
That's the greatest blessing that God can give us.
దేవుడు మనకిచ్చు ఆశీర్వాదాల్లో అది గొప్ప ఆశీర్వాదం.
Then we come to chapter 9.
ఆ తర్వాత మనం 9వ అధ్యాయానికి వస్తాం.
అండ్ వర్స్ 15-23
15 నుండి 23 వచనములు.
వి రీడ్ దేర్ అబౌట్ హౌ గాడ్ లెడ్ ది ఇజ్రాయెలైట్స్ ఇన్ ది విల్డర్నెస్.
దేవుడు ఇశ్రాయేలీయులను అరణ్యంలో ఏ విధంగా నడిపించాడో మనం అక్కడ చదువుతాం.
అండ్ దట్ వాస్ త్రూ ఎ పిల్లర్ ఆఫ్ క్లౌడ్.
మేఘస్తంభం ద్వారా వారిని నడిపించాడు.
ఇఫ్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్ స్టేడ్ జస్ట్ మెనీ డేస్ వర్స్ 19 దే వుడ్ స్టే దేర్ మెనీ డేస్.
ఒకవేళ మేఘస్తంభము అనేక రోజులు అక్కడ ఉంటే వారు కూడా అనేక రోజులు అక్కడ ఉండేవాళ్లు. 19వ వచనము.
వర్స్ 21 ఇఫ్ ఇట్ జస్ట్ లింగర్డ్ ఫ్రమ్ ఈవినింగ్ టిల్ మార్నింగ్ దెన్ ఇన్ ద మార్నింగ్ దే అగైన్ హావ్ టు మూవ్ ఆన్.
అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడ్ల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసేవాళ్లు. 21వ వచనము.
నౌ దట్ లుక్స్ వెరీ సింపుల్ వెన్ యు రీడ్ ఇట్ దేర్.
మనం చదివేటప్పుడు అది ఎంతో సామాన్యంగా అనిపించవచ్చు.
బట్ రిమెంబర్ వెన్ దే కేమ్ టు ప్లేస్ వేర్ ద క్లౌడ్ స్టాప్.
కానీ ఆ మేఘము ఆగిపోయినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఊహించండి.
దే టు టేక్ అవుట్ ఆల్ దేర్ టెంట్స్ పిచ్ దేర్ టెంట్స్.
వాళ్ళ యొక్క గుడారాలన్నింటిని మళ్ళీ అక్కడ వేసుకోవాలి.
టేక్ అవుట్ దేర్ కుకింగ్ యుటెన్సిల్స్.
వాళ్ళ వంట పాత్రలని తెచ్చుకోవాలి.
అండ్ సెట్ అప్ దేర్ హోమ్.
మరియు వాళ్ళ ఇంటిని ఏర్పరచుకోవాలి.
అరేంజ్ ది ఇన్సైడ్ ఆఫ్ ద టెంట్.
వాళ్ళు గుడారం లోపల ఆ విధంగా వేసుకోవాలి.
డూయింగ్ దట్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ అవర్స్ వన్ ఈవినింగ్.
సాయంత్రం అనేక గంటలు ఆ పని చేయటాన్ని ఒకసారి ఊహించుకోండి.
నెక్స్ట్ మార్నింగ్ ది క్లౌడ్ స్టార్ట్స్ మూవింగ్ అగైన్.
తర్వాత ఉదయం ఆ మేఘము పైకెత్తబడగానే మరలా వెళ్ళాలి.
వాట్ ఎ టెంప్టేషన్ దట్ వుడ్ బి టు కంప్లైన్ అగైన్స్ గాడ్, సేయింగ్ వై ఇన్ ది వరల్డ్ డిడ్ హి స్టాప్ ఫర్ జస్ట్ ఎ ఫ్యూ అవర్స్.
దేవా ఎందుకు ఆ కొన్ని గంటలే మరలా అది ఆగాలి అని ఫిర్యాదు చేయటకు ఎంత గొప్ప శోధనో కదా అది.
ఆర్ హి కుడ్ హావ్ గివెన్ us some warning. Don't unpack everything.
లేదా ఏదైనా హెచ్చరిక ముందే జారీ చేయాలి మీకున్నవన్నీ సర్దుకోవద్దని.
The Lord was testing the Israelites to see whether they would complain and murmur and grumble in the wilderness.
దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షిస్తూ ఉన్నాడు వాళ్ళు ఫిర్యాదు చేసి సణిగి గుణిగుతూ ఉంటారా లేదా అని.
When we follow the Lord, it's not always going to be very convenient.
మనం ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా సౌకర్యవంతంగా ఏమీ ఉండదు.
But God has various means to deliver us from the spirit of complaining.
కానీ ఈ ఫిర్యాదు చేసే ఆత్మ నుండి మనల్ని విడిపించడానికి దేవునికి అనేక మార్గాలు ఉన్నాయి.
See, that thing was that the pillar of cloud was a protection for them.
ఆ మేఘస్తంభము వారికి భద్రతగా ఉంది.
At night it was like a fire that protected them from wild animals and so many.
రాత్రి అది అగ్నిస్తంభముగా అనేకమైన క్రూర జంతువుల నుండి వారిని కాపాడింది.
Gave them light. There was no other light in the desert.
ఎందుకంటే ఆ ఎడారిలో వెలుగు ఉండదు కాబట్టి అది వెలుగుగా పనిచేస్తుంది.
In chapter 10 we read in verse 9 that when they went to war they had to blow their trumpets.
10వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తాం వారు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఓదాలి.
And that was just to remind them of one thing.
అది వారికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది.
Remind that it is the Lord who will deliver you from these enemies.
ఈ శత్రువుల నుండి మిమ్మల్ని విడిపించేది దేవుడని వారు జ్ఞాపకం చేసుకోవడానికి.
When the enemy came, blow the trumpet.
శత్రువు వచ్చినప్పుడు వాళ్ళు బూర ఊదించాలి.
And then everybody would be encouraged. Oh, we don't have to depend on ourselves now. God will fight, help us.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సహించబడతారు. ఇప్పుడు మనం ఏమీ చేయవలసిన పని లేదు. మన శత్రువుల నుండి మనల్ని దేవుడే విడిపిస్తాడని.
We need to hear the voice of the trumpet regularly.
ఆ బూర శబ్దమును అనుదినము మనం వినాలి.
ప్రభు
ఎప్పుడైతే మనం ఇబ్బందుల్లో ఉంటామో దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
ట్రంపెట్
ఆ బూర శబ్దమును వినండి.
గాడ్ ఈస్ ద వన్ హూ ఇస్ ట్రైంగ్ టు హూ విల్ హెల్ప్ యూ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ దాట్.
దాని నుండి విడుదల చేసేది దేవుడే.
వర్స్ 33 ఇస్ అ బ్యూటిఫుల్ వర్స్.
33వ వచనం ఎంతో అద్భుతమైన వచనము.
యు నో ఎర్లియర్ ఆన్ మోసెస్ సెడ్ టు వర్స్ 29 టు హోబాబ్ ద సన్ ఆఫ్ రూయల్ మోసెస్ ఫాదర్ ఇన్ లా, కెన్ యూ ప్లీజ్ కమ్ విత్ అస్ and because we don't know where to camp, verse 31, and if you go with us you can help us.
Intaku mundu 29va vachanamulo Moshe tana mamayagu Reviyelu kumaradagu Hobabu tho ee vidhanga antadu, daichesi mem prayanam ayipovu stalamunaku neevu kuda ra, endukante aa stalam maaku teliyadani cheptadu.
You will be his eyes for us.
Neevu maaku kannula vale untavu.
But that was not God's will.
Kaani adi devuni chittam kaadu.
God was the one, verse 33, going in front of them with the ark of the covenant, searching out a resting place.
వారికి విశ్రాంతి స్థలము చుట్టుకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. 33వ
Moses was going to depend on an experienced man in the wilderness and not on God.
మోషే అరణ్యములో అనుభవమున్న వ్యక్తి మీద ఆధారపడుతున్నాడు కానీ దేవుని మీద కాదు.
Why do we need to ask Hobab to tell us where to camp?
మేము ఎక్కడ ఉండాలని హోబాబును ఎందుకు అడగాలి?
The Lord said the ark of the covenant will go in front and tell you where to camp.
యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగి వాళ్ళు ఎక్కడుండాలో చెప్తుంది.
When you want to move somewhere,
నీవు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు
advice from people,
ప్రజల యొద్ద నుండి సలహాలు తీసుకోవటం మంచిదే.
Let the Lord lead you.
కానీ దేవుడే నిన్ను నడిపించనివ్వు.
Like it says here, the ark of the covenant went in front.
నిబంధన మందసం వారికి ముందుగా సాగెను అని ఇక్కడ చెప్పబడినట్లుగా.
Wonderful verse for people who are looking for a house to rent or to buy.
ఇల్లు అద్దెకు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కాని లేకపోతే ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళకి కాని ఎంతో అద్భుతమైన వచనం ఇది.
The Lord will go ahead of you and find a resting place for you.
దేవుడు మీ ముందుగా వెళ్లి మీకు విశ్రాంతి స్థలమును చూడనివ్వండి.
Claim that promise.
ఆ వాగ్దానమును ఎత్తిపట్టుకోండి.
Chapter 11 we read about the people complaining against the Lord.
11వ అధ్యాయంలో దేవునికి విరోధంగా ప్రజలు సణిగినట్లుగా మనం చూస్తాం.
Now this is something that's repeated in we are reminded of in 1 Corinthians 10 as something which God hates.
ఇది మొదటి కొరింతి 10వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడింది. దీనిని దేవుడు ఎంతో ద్వేషిస్తాడు.
God hates complaining and murmuring.
ఫిర్యాదు చేయటాన్ని సణగటాన్ని దేవుడు ద్వేషిస్తాడు.
And when they complained and murmured, it says the fire of the Lord came and consumed number of people. Verse 1.
వాళ్ళు సణుగుచుండగా దేవుని యొక్క అగ్ని వారిలో రగులుకొని అనేకులను దహించెను. ఒకటో వచనము.
And then Moses prayed and the fire died out.
తర్వాత మోషే ప్రార్థించగా ఆ అగ్ని ఆరిపోయింది.
Then they complained about who's going to give us meat. We remember the fish we used to eat in Egypt. Verse 5.
వాళ్ళు ఏమని సణిగారంటే మాకు మాంసాన్ని ఎవరిస్తారు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలను తినేవాళ్లము. 5వ వచనము.
Again they complained in spite of the fact that the fire had come a little while ago.
ఇంతకు ముందే వచ్చి అగ్ని రగులుకున్నా కూడా ఆ తర్వాత వెంటనే వాళ్ళు మరలా సణుగుతున్నారు.
And Moses heard this and it says in verse 10 he was greatly displeased.
మోషే దాన్ని విన్నప్పుడు అది మోషే దృష్టికి బహు చెడ్డగా అనిపించింది. 10వ వచనం.
He came to the Lord and said, did I bring all these children to birth? Why are you asking me to look after them?
మోషే ప్రభుని అడుగుతున్నాడు, నేనే వీరినందరినీ కన్నానా, ఎందుకు వీళ్ళందరినీ చూసుకోమని నాకు చెప్తున్నావు అంటాడు.
టూ మచ్ ఫర్ మీ,
ఇది నాకు మించినది.
అండ్ సీ వాట్ ద లార్డ్ టోల్డ్ మోసెస్.
ప్రభు మోషేతో ఏం చెప్తున్నాడో వినండి.
కాల్ 70 ఎల్డర్స్ వర్స్ 16.
70 మంది పెద్దలను పిలువు. 16వ వచనము.
అండ్ ఐ విల్ టేక్ వర్స్ 17 ఆఫ్ ద స్పిరిట్ దట్ ఇస్ అపాన్ యూ అండ్ పుట్ ఇట్ ఆన్ దెం.
నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద కూడా ఉంచుతాను. 17వ.
Read that verse carefully. He was not just going to put a spirit on those 70 elders.
Avachanaanni spashtanga chadavandi. Aa 70 mandi peddala meeda devudu aatmanu pampinchatam kaadu.
He was going to take from the spirit that was on Moses and give it to them.
Mosheekunna aatmalo nunche teesi koncham paalu vaariki kuda istu unnadu.
That's something like saying that if God had given Moses ₹1,000,000.
Idi ela undante ఉదాహరణకు మోషేకి దేవుడు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే,
ఆర్ 70 మిలియన్ రూపీస్,
లేక 7 కోట్లు ఇచ్చినట్లయితే,
అండ్ హీ గివ్స్ ఎ పోర్షన్ టు ఈచ్ ఆఫ్ దెం 70,
ఆ 70 మందికి కూడా తలా ఒక భాగమునిచ్చాడు.
నాట్ సెపరేట్ మనీ,
వాళ్లకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు డబ్బులు.
ఫ్రమ్ వాట్ యు హావ్ టు డివైడ్ ఇట్ నౌ అమంగ్ ది 70 పీపుల్.
నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో నుండే ఈ 70 మందికి నేను పంచేస్తాను.
So what does that teach us?
కాబట్టి మనకు అదేం బోధిస్తుంది?
That Moses already had the ability.
మోషేకు అప్పటికే సామర్థ్యం ఉంది.
He was going to take some of that and give it to the 70.
దేవుడు మోషేలో ఉన్న దాన్ని తీసుకొని ఆ 70 మందికి ఇచ్చాడు.
Mean God did not know what burden Moses would have?
మోషేకు ఎంత భారం ఉందో దేవునికి తెలియదా?
He never gives us a task without giving us the ability to fill that task.
మనకు సామర్థ్యం ఇవ్వకుండా ఒక పనిని నెరవేర్చమని దేవుడు ఎప్పుడు అడగడు.
Don't ever complain, this is becoming too much for me.
ఇది నేను మోయలేని భారం అని ఎప్పుడు ఫిర్యాదు చేయవద్దు.
God knows when it will become too much.
అది నీకు మించి ఎప్పుడు భారం అవుతుందో ప్రభుకి తెలుసు.
You don't have to tell him. He will give you co-workers.
నీవు ఆయనకి చెప్పాల్సిన పని లేదు, నీకు సహపని వారిని ఆయన ఇస్తాడు.
That through 30 years of ministry.
30 సంవత్సరాల పరిచర్యలో నేను దాన్ని చూశాను.
Never have I complained to God saying this is too much for me.
దేవా ఇది నేను మోయలేని భారం అని నేను ఎప్పుడు కూడా దేవునికి ఫిర్యాదు చేయలేదు.
The work expands, God gives other workers.
ఎప్పుడైతే పని విస్తరించడం ప్రారంభించిందో దేవుడు తోటి పని వారిని ఇచ్చాడు.
బికాజ్ ఇట్స్ హిస్ వర్క్.
ఎందుకంటే అది ఆయన పని.
ఇఫ్ ఇట్స్ యువర్ వర్క్,
ఒకవేళ అది నీ పని అయితే,
ఫైండ్ అవుట్ ది కోవర్కర్స్ యువర్ సెల్ఫ్.
తోటి పని వారిని నీవే చూసుకో.
లైక్ దీస్ మల్టీనేషనల్ కంపెనీస్, దే హావ్ గాట్ టు అడ్వర్టైజ్ అండ్ గెట్ వర్కర్స్.
ఈ బహుళ జాతీయ కంపెనీల లాగా వాళ్ళు ప్రకటనలు ఇచ్చి పని వారిని తెచ్చుకుంటారు.
దాట్స్ నాట్ గాడ్స్ వే. గాడ్స్ వే ఇస్ వెన్ హీ ఎక్స్పాండ్స్ ది వర్క్, హీ ఐదర్ గివ్స్ యూ మోర్ ఎబిలిటీ ఆర్ గివ్స్ యూ మోర్ కోవర్క్.
దేవుని విధానం అది కాదు. ఆయన పని విస్తరిస్తున్నప్పుడు నీకు ఎక్కువ సామర్థ్యమైన ఇస్తాడు, లేక నీకు సహ పని వారిని అయినా ఇస్తాడు.
దట్స్ ఎ ప్రిన్సిపల్ యు మస్ట్ రిమెంబర్.
ఆ నియమాన్ని నీవు గుర్తుంచుకోవాలి.
When the spirit came on these elders,
ఎప్పుడైతే ఈ పెద్దల మీదకు ఆత్మ వచ్చిందో,
టూ ఆఫ్ దెమ్ హడ్ నాట్ కమ్ అవుట్ టు మోసెస్, దే వర్ స్టిల్, వర్స్ 26, వర్ స్టిల్ ఇన్సైడ్ ద క్యాంప్.
ఆ మనుషుల్లో ఇద్దరు మోషే దగ్గరకు రాక పాళెంలోనే నిలిచి ఉన్నారు.
And the Spirit fell on them, even though they hadn't come out to Moses.
కానీ ఆత్మ వారి మీద కూడా నిలిచి ఉన్నది. మోషే దగ్గరకు రాకపోయినా సరే
had been selected among the 70.
ఆ 70 మందిలో వారు కూడా ఎన్నుకున్నవారు.
Somebody came and told Joshua and Moses that those two people are prophesying inside the camp.
ఒక యవనస్తుడు మోషే దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి వారు పాళెంలోనే ప్రవచిస్తున్నారని చెప్పాడు.
Joshua said to Moses, "Stop them, Lord. Moses, they can't go and prophesy there."
అందుకు యెహోషువా, "మోషే నా ప్రభువా, వారిని నిషేధించుము" అని చెప్పాను.
Look at Moses. Total freedom from jealousy.
చూడండి, మోషే అసూయ నుండి ఎంత సంపూర్ణంగా విడుదల పొందాడు.
Is are you jealous for my sake?
నా నిమిత్తము నీకు రోషం వచ్చినా?
I wish all the Lord's people were prophets.
దేవుని ప్రజలందరూ కూడా ప్రవక్తలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
If you are a very gifted preacher.
ఒకవేళ నీవు ఎంతో గొప్ప తలాంత కలిగి ఉన్న బోధకుడు అయితే.
Do you want all of God's people to be as gifted preachers as you are?
నీవు ఎంత గొప్ప తలాంతులు కలిగి ఉన్నావో దేవుని ప్రజలందరూ కూడా అంత గొప్ప తలాంతు కలిగి ప్రవచించాలని కోరుకుంటావా?
Then you may not be so special.
అప్పుడు నీవు ప్రత్యేకమైన వాడుగా ఉండవు.
And a lot of preachers wouldn't like that.
కానీ అనేక మంది బోధకులు దాన్ని ఇష్టపడరు.
They want to be special.
వాళ్ళు ఏదో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు.
They would not be valued if all people had the ability to preach like them.
వారిలాగే అందరూ కూడా బోధించగలిగినట్లయితే వారికి విలువ ఉండదు అని వారు అనుకుంటారు.
Therefore, they don't train younger people.
కాబట్టి వాళ్ళు యవనస్తులకు తర్ఫీదివ్వరు.
There's a lot of this type of jealousy among God's people today.
ఈనాడు దేవుని ప్రజల మధ్య ఇలాంటి అసూయ ఎంతో ఉంది.
Moses lived before God's face.
మోషే ఎల్లప్పుడూ దేవుని సముఖములో జీవించాడు.
Chapter 12, we read about the jealousy of Miriam and Aaron against Moses.
12వ అధ్యాయంలో అహరోను మిర్యాములు మోషేకు విరోధంగా ఏ విధంగా అసూయపడ్డారో మనం చూస్తాం.
And spoke against him.
మరియు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు.
And the Lord heard it, and the Lord came down and said, "How dare you speak against my servant Moses?"
దేవుడు దాన్ని విన్నాడు. దేవుడు దిగి వచ్చి, "నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు మాట్లాడటకు మీకు ఎంత ధైర్యం?" అని అడిగాడు.
Miriam got leprosy.
మిర్యాముకు కుష్టు వచ్చింది.
How different it was with Jesus.
కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంత వేరుగా ఉన్నాడు దీనికి.
They didn't just speak against him, they called him Beelzebul, the prince of devils.
కేవలం ఆయనకు విరోధంగా మాట్లాడటం మాత్రమే కాదు, దయ్యములకు అధిపతి బయల్జబూల్ అని పిలిచారు.
People who spoke against Moses, against Jesus, didn't get leprosy.
కానీ యేసుక్రీస్తు ప్రభువుకు విరోధంగా మాట్లాడిన వారికి కుష్టు రాలేదు.
They got forgiveness.
వారికి క్షమాపణ వచ్చింది.
That's the difference between the new covenant and the old covenant.
అదే పాత నిబంధనకు మరియు కృత నిబంధనకు గల వ్యత్యాసము.
So now we go to chapter 13, significant chapter.
ఇప్పుడు మనం 13వ అధ్యాయం యొద్దకు వచ్చాం. ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది.
Because this is the time where they reach the borders of the promised land.
ఎందుకంటే ఈ సమయంలోనే వారు వాగ్దాన దేశపు సరిహద్దుల్లోనికి వచ్చారు.
Here in the borders of the promised land they were told to go in and possess the land.
ఇక్కడ వారు వాగ్దాన దేశపు సరిహద్దుల్లోనికి వచ్చినప్పుడు దాన్ని వెళ్లి స్వతంత్రించుకోమని దేవుడు చెప్పారు వాళ్ళకి.
So before they went in, Moses sent 12 spies.
అక్కడ వేగు చూడటానికి మోషే 12 మందిని పంపించాడు.
And see what the land is like.
ఆ దేశం ఏ విధంగా ఉందో చూసి రమ్మని పంపించాడు.
There was really no need to do that.
అలా చేయవలసిన అవసరం లేదు నిజానికి.
But they went and had a look.
కానీ వాళ్ళు వెళ్లి చూశారు.
To see what it was like.
అది ఏ విధంగా ఉందో చూడటానికి.
And they went in.
వాళ్ళు వెళ్లారు.
To see the land.
ఆ దేశమును చూడటానికి.
The Lord was testing them.
దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు.
It was the Lord who told them to send the men. Verse 2.
వారిని పంపించమని అడిగింది దేవుడే. రెండో వచనము.
To see whether these people had faith or not.
ఈ ప్రజలకు విశ్వాసం ఉందా లేదా అని చూడటానికి.
Otherwise he could have told them, just go.
లేనట్లయితే మీరు వెళ్ళండి అని చెప్పి ఉండేవాడు.
Let them see what the dangers are like and let me see whether they'll trust me or not.
అందులో ఉన్న ప్రమాదాలు వారు చూసిన తర్వాత వారు విశ్వాసం కలిగి ఉంటారా లేదా అని పరీక్షించడానికి.
They saw the dangers, they saw the huge giants.
కాబట్టి వారు వెళ్లి అక్కడున్న ప్రమాదాలను చూశారు, అక్కడున్న ఆజానుబాహులను చూశారు.
God wanted them to see that.
దేవుడు వారిని చూడాలని అనుకున్నాడు.
And then what did God want them to do?
మరి వాళ్ళు ఏమి చేయాలని దేవుడు అనుకున్నాడు?
Wanted them to look up to him and say, "Lord, we trust you."
వారు దేవుని వైపు చూసి, "దేవా, మేము మిమ్మల్ని నమ్ముచున్నాము" అని చెప్పాలని దేవుడు అనుకున్నాడు.
Two people trusted God.
కానీ కేవలం ఇద్దరే దేవుని యందు విశ్వాసం ఉంచారు.
The other 10 people said, "We can't overcome these giants."
మిగిలిన 10 మంది కూడా ఈ ఆజానుబాహులను మనం గెలవలేము అని అన్నారు.
There was a vote there and there was 10 verses 2.
ఆ 10 మందికి మరియు ఈ ఇద్దరికి మధ్య ఎన్నికలు జరిగాయి.
But who were right? The minority.
నీ ఎవరు సరిగా చెప్పారు? తక్కువ ఉన్నవారే.
Throughout history it's always been the minority that was right.
చరిత్ర అంతటిలో కూడా ఎల్లప్పుడూ తక్కువగా ఉన్నవారే సరి అని చెప్పారు.
జీసస్ టైమ్ ఓన్లీ 11 పీపుల్ వర్ రైట్.
యేసు ప్రభు సమయంలో కేవలం 11 మంది మాత్రమే సరి అయినదని నమ్మారు.
ఆల్ ద మెన్ ఇన్
ఇస్రాయెల్ లో ఉన్న పురుషులందరిలో
థౌజండ్స్ ఆఫ్ మెన్ ఇన్ ఇస్రాయెల్
ఇస్రాయెల్ లో వేల మంది పురుషులు ఉన్నారు.
11 were wholehearted men.
కానీ అందులో 11 మంది మాత్రమే పూర్ణ హృదయంతో ఉన్న పురుషులు ఉన్నారు.
What a small number.
ఎంత చిన్న సంఖ్య కదా అది.
Sometimes people think, oh, God must be there because that church is 10,000 people.
సరే ప్రజలు అనుకుంటారు ఆ సంఘంలో 10,000 మంది మనుషులు ఉన్నారు కాబట్టి అక్కడ దేవుడు తప్పకుండా ఉండాలనుకుంటారు.
Here was one church with 600,000 people who joined their 10 leaders.
ఇక్కడ ఒక సంఘం ఉంది 600,000 మంది వారి 10 మంది నాయకులు యద్దకు చేరారు.
And the other church there were only Moses and 2 people.
మిగిలిన సంఘమేమో మోషే మరియు ఆ ఇద్దరు.
Which church will you join?
ఏ సంఘంలో మీరు చేరతారు?
I think most Christians would join the one with 600,000 people.
నేను అనుకుంటాను చాలా మంది క్రైస్తవులు 600,000 మంది ఉన్న సంఘంలోనే చేరతారు.
I would join 3 men of God.
నేను ఆ ముగ్గురు దైవజనుల దగ్గరికి చేరతాను.
Moses, Joshua and Caleb.
మోషే, యెహోషువ, కాలేబు.
The question is not how many people are in a church.
సంఘంలో ఎంత మంది మనుషులు ఉన్నారు అన్నది కాదు ప్రశ్న.
Is God there? Is the word of God powerful or not?
అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుని యొక్క వాక్యం శక్తివంతంగా ప్రకటించబడుతుందా లేదా?
Who had the word?
నీవు దేవుని వాక్యమును కలిగి ఉన్నావా?
Moses had the word.
మోషే దేవుని వాక్యమును కలిగి ఉన్నాడు.
What's use being even 60 million or 600 lakhs of people, 6 crores of people?
6 కోట్ల మంది ఉండి ఏం లాభం?
If God is not there, it's no use.
ఒకవేళ అక్కడ దేవుడు లేనట్లయితే ఏం ప్రయోజనం ఉండదు.
Always look for this.
ఎల్లప్పుడూ దీని గురించే చూడండి.
Where is God?
దేవుడు ఎక్కడున్నాడు?
Not where are the crowds.
జనసమూహాలు ఎక్కడున్నారని కాదు.
These people didn't have that wisdom.
ఈ ప్రజలకు అటువంటి జ్ఞానం లేదు.
Oh, 10 people are saying it's dangerous, so we better listen to the 10.
ప్రమాదకరమని 10 మంది చెప్తున్నారు కాబట్టి ఆ 10 మంది మాట మనం విందాం అనుకున్నారు.
It was so bad that these people wanted to stone Joshua and Caleb, it says.
ఇది ఎంత చెడ్డదంటే యెహోషువా, కాలేబు ఆ విధంగా చెప్పినందుకు వారిని రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు.
14 verse 10.
14వ అధ్యాయం 10వ వచనం.
They were saying, let's go and live in this land instead, this wonderful land instead of the desert.
మనం వెళ్లి ఆ అద్భుతమైన దేశంలో నివసిద్దాం, ఈ అరణ్యంలో నివసించేదానికంటే.
And they were saying something good and these people wanted to stone them.
అని వారు ఏదో మంచి చెప్తున్నా కూడా వారేమో రాళ్లతో చంపాలనుకున్నారు వీరిని.
And the Lord said, these people have not listened to me, verse 22, 10 times. Now they will not enter the land.
అప్పుడు ప్రభు చెప్తున్నాడు 22వ వచనంలో, ఈ మనుషులు నా మాట 10 మార్లు వినలేదు కనుక వీళ్ళు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించరు.
This was the 10th time.
ఇది 10వసారి.
There were 9 previous occasions.
అంతకుముందు 9 సందర్భాలు ఉన్నాయి ఆ విధంగా.
Starting with the fear of the Egyptians in Exodus 14.
ఆ విధేయత ఐగుప్తీల వలన భయంతో ప్రారంభమైంది నిర్గమకాండం 14వ అధ్యాయం.
Number of times.
అనేక సార్లు ఆ విధంగా చేశారు వాళ్ళు.
Kept on saying no 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 to God.
దేవునికి లేదు లేదు అని చెప్తూనే ఉన్నారు.
Complaining.
వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు.
They didn't get manna.
మన్నా రాలేదని.
When the water was bitter.
నీళ్లు చేదుగా ఉన్నప్పుడు.
And at different times.
అనేకమైన ఇతర సందర్భాల్లో.
Finally this was the 10th time.
చివరగా ఇది 10వ సారి.
You are not going to enter the land of Canaan.
ఇప్పుడు దేవుడు చెప్పాడు మీరు కనాను దేశంలోనికి ప్రవేశించలేరు.
See, God may tolerate your rebellion for a long time.
నీ తిరుగుబాటును దేవుడు ఎంతో కాలం ఓపిక పట్టి ఉండవచ్చు.
Red line in front of you.
కానీ నీ ముందు ఒక ఎర్రని గీత ఉంటుంది.
Once you cross the red line.
ఎప్పుడైతే ఆ గీతను దాటతావో.
That's like this 10th time.
అది ఈ 10వ సారి లాగా ఉంటుంది.
Then there's no opportunity.
అప్పుడు ఇంకా అవకాశం ఉండదు.
So you have to be very careful.
కాబట్టి నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
God is very long suffering and patient.
దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగి సహిస్తూ ఉంటాడు.
ఫైనలీ ఎండ్స్.
చివరకు అది ముగిసిపోతుంది.
Now in chapter 16,
ఇప్పుడు 16వ అధ్యాయంలో,
we read of another, in spite of all these things, another rebellion.
వీటన్నింటికి పైగా మరొక తిరుగుబాటును చూస్తాం.
You know, when God uses a man, there are many people who are jealous of him.
దేవుడు ఒక మనిషిని వాడుకున్నట్లయితే అనేక మంది అతని ఎడల అసూయను కలిగి ఉంటారు.
Are jealous because he is,
అతడు మనుషుల చేత గౌరవించబడుతున్నాడని ఘనపరచబడుతున్నాడని అతని ఏళ్ల అసూయ కలిగి ఉంటారు. అందులో ఒకడు కోరహు.
హీ వాజ్ ద సన్ ఆఫ్ కోహాత్ అండ్ హీ వాజ్ లీవైట్.
అతడు కహాత్కు మనముడు, లేవీయుడు.
ఐ యామ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రైబ్స్.
నేను ఒక ముఖ్యమైన గోత్రం నుండి వచ్చాను అనుకున్నాడు.
హీ గ్యాదర్డ్ టుగెదర్ సమ్ రిబెలియస్ పీపుల్.
కొంతమందిని ఎదురు తిరిగే వారిని సమకూర్చుకున్నాడు.
నాట్ జస్ట్ ఆర్డినరీ పీపుల్ బట్ 250 లీడర్స్. చాప్టర్ 16 వర్స్ 2.
సాధారణమైన ప్రజలను కాదు 250 మంది నాయకులను 16:2.
Came before Moses and said, "Who do you think you are? All of us are holy." Verse 5.
వాళ్ళు మోషే యద్దకు వచ్చి నీ గురించి నీవేమనుకుంటున్నావు, మేమందరం కూడా పరిశుద్ధులమే. 5.
What did Moses say?
మోషే ఏం చెప్పాడు?
He said, "You take censers."
అప్పుడు మోషే చెప్పాడు, మీరు ధూపార్తిని తీసుకుని రండి.
And come tomorrow and let's see.
మీరు రేపు రండి, మనం చూద్దాం.
Whom the Lord chooses.
దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు?
They were saying, "All of us are equal." Verse 3.
మనమందరము కూడా సమానమే అని వాళ్ళు చెప్తున్నారు. 3.
Moses said in verse 5, "Okay, let the Lord show who is holy and who is not."
మోషే చెప్తున్నాడు 5వ వచనములో, దేవుడే చెప్పనివ్వండి ఎవరు పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు కాదు.
Moses would not fight for himself.
మోషే తన గురించి తాను పోట్లాడట్లేదు.
Servant of God never defends himself.
ఒక దైవ సేవకుడు ఎన్నడూ కూడా తనను తాను సమర్థించుకోడు.
I mean, it's like if you are walking down the road with a big lion walking with you, your pet lion.
ఉదాహరణకు రోడ్డు మీద మీరు ఒక పెద్ద సింహంతో, మీ పెంపుడు సింహంతో నడుస్తూ ఉంటే,
వాకింగ్ డౌన్ ది రోడ్ విత్ ఎ పెట్ లయన్,
మీరు మీ పెంపుడు సింహంతో నడుస్తూ ఉన్నారు,
అండ్ ద డాగ్ బార్క్స్ అట్ యు,
మరియు కుక్క మొరుగుతుంది,
వాట్ యు డు? యు లెట్ ద లయన్ డీల్ విత్ ద డాగ్.
మీరు ఏం చేస్తారు? ఆ కుక్కను చూసుకోమని సింహాన్ని వదులుతారు. మీరు వెళ్ళి ఆ కుక్కతో పోట్లాడరు.
Our servant of God is.
ఒక దేవుని సేవకుడు ఆ విధంగా ఉంటాడు.
The Lord is with us.
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.
And we don't go fighting with people.
మనం వెళ్లి ప్రజలతో పోట్లాడము.
సో ద లార్డ్ డిడ్ సంథింగ్.
కాబట్టి దేవుడు చేశాడు.
నెక్స్ట్ డే ద లార్డ్ ఓపెన్డ్ ద ఎర్త్ అండ్ స్వాలోడ్ దెమ్ ఆల్.
ఆ తర్వాత రోజు దేవుడు భూమిని తెరచినప్పుడు ఆ భూమి వారందరినీ కూడా మృంగివేసింది.
వెరీ సీరియస్ సిన్.
తిరుగుబాటు అనేది ఎంతో తీవ్రమైన పాపము.
బట్ వి రీడ్ ఇన్ నంబర్స్ 26:11.
సంఖ్యాకాండం 26:11 మనం చదువుతాం.
దట్ ద సన్స్ ఆఫ్ కోరహ్ ఎస్కేప్.
కోరహ్ కుమారులు తప్పించబడ్డారు.
బికాజ్ దే రన్ అవే ఫ్రమ్ దేర్ ఫాదర్.
ఎందుకంటే వారి తండ్రి అద్దు నుండి వారు పారిపోయారు.
They said, "We're not going to stand with you, Dad. We're going to stand with Moses."
చివరి నిమిషంలో వారు చెప్పారు, తండ్రి మేము నీతో నిలబడము, మోషేతో నిలబడతాం.
That's great when a son will stand for the Lord even against his father.
అది ఎంతో అద్భుతం. తండ్రి దారి తప్పిపోతున్నప్పుడు కుమారుడు దేవుని వైపు నిలబడటం.
We read some wonderful psalms that the sons of Korah wrote.
కోరహు కుమారులు రాసిన కొన్ని అద్భుతమైన కీర్తనలు మనం చదువుతాం.
Psalms 42-49 were written by the sons of Korah.
కీర్తనలు 42 నుండి 49 వరకు కూడా కోరహు కుమారులు రచించినవే.
We wouldn't have had those psalms if these sons hadn't come out and separated from their father.
ఒకవేళ ఆ కుమారులు వారి తండ్రి అద్దు నుండి బయటకు వచ్చి వేరు పడకపోయినట్లయితే ఆ కీర్తనలు మనకు ఉండేవి కావు.
You have to stand for God. You must not let your relatives hinder you from following the Lord.
మనము దేవుని కొరకు నిలబడాలి. మనము దేవుణ్ణి వెంబడించకుండా మన బంధువులు మనల్ని ఆపకుండా మనం చూసుకోవాలి.
In chapter 17,
17వ అధ్యాయంలో,
the Lord said to Moses, "I want to show once for all whom I have chosen."
17వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పాడు, నేను ఒకసారి అందరికీ చూపిస్తాను నేను ఎవరిని ఏర్పరచుకున్నాను అని.
Tribe I have chosen.
ఏ గోత్రమును నేను ఏర్పరచుకున్నాను.
And all the people bring rods. Each tribe one rod for each house.
అందరూ కూడా కర్రలను తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరూ ఇంటికి ఒకటి చొప్పున కర్రను తీసుకొని రావాలి.
12 rods.
12 కర్రలు.
And on Aaron's rod you write his name.
అహరోను కర్ర మీద అతని పేరు రాయి.
And keep them in the tent.
ఈ వాటిని గుడారములో పెట్టండి.
They all look alike, all dead broken branches.
అవన్నీ కూడా మృతినొందిన కర్రల వలె కనపడతాయి.
And the next morning,
ఆ తర్వాత ఉదయకాలమున,
came to look at it.
వాటిని చూడటానికి వారు వచ్చినప్పుడు,
read in verse 8 that buds and blossoms had come in the rod of Aaron for the house of Levi.
లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను.
దిస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ వాట్ హూ సైడ్ గాడ్ ఇస్ ఆన్.
దేవుడు ఎవరి పక్షం ఉన్నాడో అని చూపించడానికి ఇది ఒక రుజువు.
హౌ డస్ గాడ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బి ఆన్ సంబడీ సైడ్?
దేవుడు ఒకరి పక్షమనున్నాడని ఏ విధంగా రుజువు చేసుకుంటాడు?
హియర్ ఇస్ ది ఆన్సర్, బై బ్రింగింగ్ లైఫ్ అవుట్ ఆఫ్ డెత్.
ఇక్కడుంది దానికి జవాబు, మరణము నుండి జీవమును తీసుకుని రావటం ద్వారా.
డెత్ బ్రాంచ్ లైఫ్.
మృతమైన కర్ర నుండి జీవమును తీసుకుని రావటం ద్వారా.
పవర్ ఆఫ్ రెసరెక్షన్ ఇస్ ద మార్క్ ఆఫ్ గాడ్స్ అప్రూవల్ ఆఫ్ హిస్ సర్వెంట్.
దేవుడు తన సేవకుణ్ణి ఆమోదించాడు అని చెప్పుటకు పునరుద్ధాన శక్తే రుజువు.
పీపుల్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెత్, గాడ్స్ సర్వెంట్ హస్ గాట్ ఎ పవర్ ఆఫ్ రెసరెక్షన్.
ప్రజలు మృతులుగా ఉంటే దైవ సేవకుడు పునరుద్ధాన శక్తిని కలిగి ఉండి వారిని చిగురింపజేస్తాడు.
అదర్ బిలీవర్స్ ఆర్ డిస్కరేజ్డ్, గాడ్స్ సర్వెంట్ ఇస్ నాట్ డిస్కరేజ్డ్.
ఇతర ప్రజలు నిరుత్సాహపడి ఉంటే దైవ సేవకుడు నిరుత్సాహపడ్డు.
When other people are defeated by sin, God's servant is not defeated by sin.
ఇతర ప్రజలు పాపంలో ఓడించబడుతూ ఉంటే దైవ సేవకుడు పాపంలో ఓడించబడ్డు.
Power of resurrection that can overcome the forces of spiritual death is always the mark of a true servant of God.
పునరుద్ధాన శక్తి మరియు ఆత్మ సంబంధమైన మరణాన్ని కలుగజేసే శక్తుల మీద జయాన్ని పొందటమే ఒక దైవజనుని యొక్క గుర్తు.
Chapter 18 verse 20 we read a wonderful verse that the Lord spoke to the లీవైట్.
18వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు లేవీయులతో మాట్లాడిన అద్భుతమైన వచనాన్ని మనం చూస్తాం.
He said to Aaron,
ఆయన అహరోనుతో చెప్పాడు,
You're not going to get any inheritance in the land of Canaan, your children, when they go to Canaan.
నీ పిల్లలు కనానులోనికి ప్రవేశించినప్పుడు వారు ఎటువంటి స్వాస్థ్యమును కూడా పొందరు.
The Levites didn't get any inheritance.
మరియు లేవీలు ఎటువంటి స్వాస్థ్యమును కూడా పొందలేదు.
But he said, I am your inheritance.
నీ స్వాస్థ్యము నేనే.
The Lord said to you.
ఒకవేళ నీకే దేవుడు ఆ మాట చెప్పినట్లయితే.
Lot of believers are getting houses and lands.
అనేక మంది విశ్వాసులు ఇళ్ళు మరియు స్థలాలు పొందుకుంటూ ఉన్నారు.
You won't get any.
నీవేమీ పొందట్లేదు.
Because I have decided that you are not going to get any.
నీకు ఎటువంటి స్వాస్థ్యము ఉండదని నేను నిర్ణయించాను అని దేవుడు చెప్పినట్లయితే.
But I will be your inheritance.
కానీ నేనే నీ స్వాస్థ్యంగా ఉంటాను.
Will you be happy or will you complain?
నీవు సంతోషంగా ఉంటావా లేక ఫిర్యాదు చేస్తావా?
Oh, you say, Lord, that's wonderful. If you're going to be my inheritance, that's much better than possessing the whole world.
ఓ దేవా, నీవే నాకు స్వాస్థ్యంగా ఉండటం ఎంతో అద్భుతం. ఈ లోకమంతటిని స్వాస్థ్యంగా పొందటం కంటే అది ఎంతో విలువైంది.
In chapter 20, we see something very interesting.
20వ అధ్యాయంలో ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని మనం చూస్తాం.
God gave the Israelites 9 chances and stopped them from entering Canaan the 10th time.
దేవుడు ఇశ్రాయేలుకు 9 అవకాశాలు ఇచ్చి 10వ సారి వారు కనానులోనికి ప్రవేశించకుండా ఆపివేశాడు.
బట్ గాడ్ డిడ్ంట్ ఈవెన్ గివ్ మోసెస్ 1 chance.
కానీ దేవుడు మోషేకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.
వన్స్ హీ డిసోబేయ్డ్,
ఒక్కసారి ఆయన అవిధేయ చూపించాడు.
నంబర్స్ 20, గాడ్ టోల్డ్ హిమ్ టు స్పీక్ టు ద రాక్.
సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఆ బండతో మాట్లాడమని చెప్పాడు. కానీ మోషే ఆ బండను కొట్టాడు.
అండ్ గాడ్ సెడ్, యు కెనాట్ ఎంటర్ ద ల్యాండ్ ఆఫ్ కెనాన్.
అప్పుడు దేవుడు చెప్పాడు, నీవు కనాను దేశంలోనికి ప్రవేశింపనేరవు.
10 times stricter punishment than those Israelites got.
ఇశ్రాయేలు పొందిన శిక్ష కంటే 10 రెట్లు కఠినమైన శిక్షను మోషే పొందాడు.
వై? బికాజ్ హి వాస్ ఎ లీడర్.
ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక నాయకుడు.
లీడర్స్ ఆర్ పనిష్డ్ మచ్ మోర్ స్ట్రిక్ట్లీ దెన్ అదర్ పీపుల్.
నాయకులు ఇతర ప్రజల కంటే కూడా ఎక్కువ కఠినంగా శిక్ష పొందుతారు.
బట్ గాడ్ బ్లెస్ మోసెస్ మినిస్ట్రీ దేర్.
కానీ మోషే పరిచర్యను దేవుడు అక్కడ ఆశీర్వదించాడు.
ఈవెన్ దో డిసోబేయ్డ్ అండ్ హిట్ ద రాక్,
ఆయన అవిధేయత చూపించి ఆ బండను కొట్టినా కూడా
వాటర్ స్టిల్ ఫ్లోడ్,
ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి.
టీచింగ్ us that even when God's servant disobeys, God may still bless his ministry.
అది మనకేం బోధిస్తుందంటే, దైవ సేవకుడు అవిధేయత చూపినా కూడా దేవుడు అతని పరిచర్యను ఆశీర్వదిస్తూనే ఉంటాడు.
There's blessing in your ministry. Don't think that proves that God is with you.
దేవుడు నీ పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి దేవుడు నీతో ఉన్నాడని అనుకోవద్దు.
No, he's not with you.
లేదు, ఆయన నీతో లేడు.
He blessed the people because he loved the people.
ఆయన ప్రజలను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి.
In chapter 21, read about the children of Israel being bitten by serpents, verse 6.
21వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలీయులను పాములు కాటువేసినట్లుగా మనం చూస్తాం.
The Lord asked Moses to make a bronze serpent and lift it up so that they could look at it and be healed.
ఆ తర్వాత దేవుడు మోషేకు చెప్తాడు, నీ ఒక ఇత్తడి సర్పమును చేసి దాన్ని పైకెత్తు, దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడతారని.
Jesus said in John chapter 3, this is a picture of his hanging on the cross.
యోహాను సువార్త 3లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, తాను సిలువలో వ్రేలాడబడుటను ఇది సూచిస్తుందని.
It says in 2 Corinthians 5:21, he was made sins for our sake.
2 Corinthians 5:21లో చెప్పబడింది, మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు.
In chapter 22-24, read about Balaam.
22 నుండి 24వ అధ్యాయంలో మనం బిలాము గురించి చదువుతాం.
Balaam is mentioned a number of times in the New Testament.
కొత్త నిబంధనలో బిలాము గురించి అనేక సార్లు ప్రస్తావించబడింది.
As a warning to preachers who run after money.
డబ్బు వెంట పరిగెత్తే బోధకులకు హెచ్చరికగా.
Really need to study this passage, all preachers.
బోధకులందరూ కూడా నిజంగా ఈ వాక్య భాగాన్ని చదవాలి.
How a donkey had more wisdom than this preacher.
ఈ బోధకుని కంటే కూడా ఆ గాడిదకు ఎక్కువ జ్ఞానము ఎలా ఉందో.
Preacher who loves money is more stupid than a donkey.
డబ్బును ప్రేమించే ఒక బోధకుడు గాడిద కంటే కూడా ఎంతో బుద్ధిహీనుడు.
That's what we learn here. The donkey could hear God's voice, the preacher could not.
అదే ఇక్కడ మనం నేర్చుకుంటాం. గాడిద దేవుని స్వరం వినగలిగింది కానీ ఆ బోధకుడు దేవుని స్వరాన్ని వినలేకపోయాడు.
You are a preacher and you go after money.
నీవు డబ్బు వెంట పరిగెత్తుతున్న బోధకుడు అయితే.
Say to you in Jesus' name, foolish than a donkey.
యేసు నామంలో నేను నీకు చెప్పదలుచుకున్నాను, నీవు గాడిద కంటే కూడా ఎంతో బుద్ధిహీనుడవు.
Message in this passage.
అదే ఈ వాక్య భాగంలో ఉన్న సందేశము.
God told him not to go.
వెళ్ళవద్దని దేవుడు చెప్పాడు.
He said first to the king of Moab, I won't go.
మోయాబ్ రాజుతో చెప్తాడు నేను వెళ్ళనని మొట్టమొదట.
But then the king of Moab said, I'll give you more money.
కానీ ఆ రాజు చెప్తాడు నేను ఇంకా ఎక్కువ ధనం నీకు ఇస్తానని.
So Balaam said, let me pray about it again.
అప్పుడు బిలాం అంటాడు, దాని గురించి నన్ను ప్రార్థన చేయనివ్వు.
Why do you need to pray about it again?
ఎందుకు దాని గురించి మరలా ప్రార్థన చేయాలి?
Now there's attraction of more money.
ఇప్పుడు ఎక్కువ డబ్బు చేత ఆకర్షించబడ్డాడు.
Is that true of you?
అది నీ విషయంలో కూడా నిజమా?
You go to a place to preach because there's a big offer of money?
అక్కడ ఏదో ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని అక్కడకు నీవు బోధ చేయడానికి వెళ్తున్నావా?
Then you are a modern day Balaam.
అప్పుడు నీవు ఆధునిక బెలాము.
You read what Balaam preached, everything was the truth.
మీరు చదవండి, బెలాము బోధించినంతా కూడా నిజమే.
And everything you preach may be the truth.
మీరు బోధించేదంతా కూడా సత్యమే అయి ఉండవచ్చు.
You may be wonderful preacher like Balaam was.
నీవు బెలాం వలె అద్భుతమైన బోధకుడు అయి ఉండవచ్చు.
But the Bible warns us how he was destroyed and the same thing can happen to you.
కానీ అతడు ఏ విధంగా నశించిపోయాడో బైబిల్ మనకు హెచ్చరిస్తుంది, నీకు కూడా అదే విధంగా జరగవచ్చు.
And when Balaam couldn't succeed in cursing Israel,
ఇశ్రాయేలును శపించటలో బిలాము విజయం సాధించినప్పుడు,
he told the king of Moab another trick. He said, just send your pretty girls there and they'll God himself will punish them.
అప్పుడు మోయాబు రాజుకు బిలాము చెప్తాడు, మీ అందమైన యువతులను వారి యద్దకు పంపించండి, అప్పుడు దేవుడే వారిని శపిస్తాడని.
We read that in Revelation 2:14.
ప్రకటన గ్రంథం 2:14లో దాన్ని మనం చదువుతాం.
And that's described in chapter 25 here.
25వ అధ్యాయంలో అది వివరించబడింది. ఇక్కడ
time we read, Phinehas took a spear and killed a couple who were living in adultery there.
అక్కడ వ్యభిచారంలో ఉన్న వారిని ఫినెహాస్ ఈట తీసుకుని చంపేసినట్లుగా మనం చదువుతాం.
And God honored him for that.
దాని గురించి దేవుడు అతన్ని ఘనపరుస్తాడు.
God honors those who keep his standards in the church.
సంఘములో ఎవరైతే తన ప్రమాణములను కాపాడుతున్నారో వారిని దేవుడు ఘనపరుస్తాడు.
In chapter 27 we read the Lord telling Moses to appoint somebody to lead the congregation, verse 16.
27వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం, సమాజమును నడిపించడానికి వేరే వారిని నియమించమని మోషేను దేవుడు అడుగుతాడు.
Moses had two sons.
మోషేకి ఇద్దరు కుమారులు ఉన్నారు.
And if he was like one of these modern day preachers, he would have just appointed his son to be the next leader.
ఒకవేళ మోషే కూడా ఈనాటి ఆధునిక బోధకుని వలె ఉన్నట్లయితే ఆ ఇద్దరు కుమారుల్లో ఎవరో ఒకరిని నియమించుండేవాడు.
All over the world you find preachers just appointing their sons to take over the leadership.
ఈ లోకమంతట్లో కూడా నాయకులు ఏం చేస్తారంటే వారి కుమారులను నియమిస్తూ ఉంటారు ఆ సమాజాన్ని చూసుకోవటానికి.
But Moses was a man of God. He is not like today's preachers.
కానీ మోషే ఒక దైవజనుడు, ఈనాటి బోధకుల వలె ఆయన లేడు.
God said appoint Joshua, he appointed Joshua.
దేవుడు యెహోషువను నియమించమన్నప్పుడు మోషే యెహోషువనే నియమించాడు.
Manipulate things and appoint his son.
మోషే ఆ విషయాలను మార్చివేసి తన కుమారుణ్ణి నియమించలేదు.
People who don't know God would have done that.
దేవుని ఎరుగని ప్రజలైతే ఆ విధంగా చేసి ఉండేవాళ్ళు.
Moses knew God and feared him.
మోషేకు దేవుడు తెలుసు మరియు ఆయనకు భయపడ్డాడు.
One last thing.
ఒక చివరి విషయము.
Chapter 32 you read about Reuben and Gad, two tribes.
32వ అధ్యాయంలో రెండు గోత్రముల గురించి మనం చదువుతాం, రూబేను మరియు గాదు.
They were always looking for pasture for their cattle.
వారి యొక్క మంద కొరకు ఎప్పుడూ కూడా వారు పచ్చికను వెతుకుతూ ఉండేవారు.
When they saw it on the east side of Jordan.
యోర్దానుకు తూర్పు వైపున దాన్ని వారు చూసినప్పుడు,
So we don't want to go into Canaan.
మేము కనానుకు వెళ్లాలనుకోవటం లేదు, మనం ఇక్కడే ఉందాం.
Moses said, okay, you be here.
సరే మీరు ఇక్కడే ఉండండి అని మోషే చెప్పాడు.
You know, sometimes God's people, for sake of money,
కొన్నిసార్లు దేవుని ప్రజలు డబ్బు కోసం
మిస్ అవుట్ ఆన్ ఎ లైఫ్ ఆఫ్ విక్టరీ,
జయ జీవితమును కోల్పోతుంటారు.
That's a warning for all of us.
మనందరికీ కూడా అది ఒక హెచ్చరిక.
So may God help us to learn the lessons from the book of Numbers.
సంఖ్య కాండం పుస్తకములోనున్న పాఠములన్నీ మనం నేర్చుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయును గాక.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.